Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా ఇప్పుడు అందరూ కూడా ఒక్కదానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఏంటది? వ్యాక్సిన్ ఆర్ ఒక క్యూర్, ఒక యాంటీడోట్ కరోనాకి. అయితే మామూలుగా అయితే కనుక ఎవరైనా సరే ఆ మందు దొరకంగానే ఇంకా అర్జెంటుగా విచ్చలవిడిగా రోడ్డు మీద తెగదిరిగేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ పర్సనల్ హైజీన్ అంతా మర్చిపోతారు. అమ్మయ్యా మనకంటూ ఇప్పుడు ఒక భరోసా ఉంది అన్న ఒక దీంట్లో ఉంటారు. కానీ ఏదైనా సరే ఒక కొత్త రోగం వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి ఏదో సామె చెప్పినట్టు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని ఎన్ని రోగాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ మెడిసిన్స్ కూడా ఉన్నాయి ప్రతిదానికి. ఎక్కడో ఇంకా ఒకటి రెండు ఉన్నాయి ఎయిడ్స్ లాంటివి. ఎయిడ్స్ కూడా మందు వచ్చిందన్నారు, బట్ అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలియదు. కానీ అలాగే క్యాన్సర్ కూడా సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్కి వచ్చే వరకు పర్లేదు, బట్ అంతకన్నా ఎక్కువైతే కనుక కంట్రోల్ చేయడం కష్టము అని అంటూ ఉంటారు. అలాగే ఇంకా కొన్ని డ్రెడ్ఫుల్ డిసీజెస్ ఉన్నాయి. అలా అందులో ఈ కరోనా ఇప్పుడు వచ్చి కొత్తగా చేరింది. దీనికి కూడా ఏంటంటే ఇంకా మందు దొరకలేదు, ఎందుకంటే అది రూపాంతరం చెందుతూనే ఉంది. 3000 జీనోమ్స్ మార్చారని, అది మ్యాన్ మేడ్ అని, బయోవార్ అని, అదని ఇదని కాదు. అసలు అది ఉండడమే అట్లాగా, అది ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది దాని రూపం. ఇప్పటికీ ఒక 300 రూపాంతరాలు చెందిందని అట్లా చెప్తూ ఉన్నారు. ఎనీహౌ అంటే ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నట్టుగానే వడోదరాలో ఒక అతనికి 19 ఏళ్ళ అతనికి 7 టెస్ట్ చేసినా పాజిటివ్ వచ్చింది. కానీ ఇమ్యూనిటీ లెవెల్స్ హైలో ఉండడం వల్ల తనకి ఎటువంటి ఒక సైన్ చూపించలేదు, బట్ తన వల్ల ఆ పాజిటివ్గా ఉండడం వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను వచ్చింది. వాళ్ళని 1 క్వారంటైన్లో పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళని డిశ్చార్జ్ చేశారు, కానీ ఇతను మాత్రం చేయట్లేదు. ఇవన్నీ నిన్న మనం చెప్పుకున్నాం. 8th చేశాక కూడా 8th కూడా తనకి పాజిటివే వచ్చింది, నెగిటివ్ రాలా, బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఐ మీన్ దాని సిమ్టమ్స్ ఏం లేవు. మరి ఇంకా మందు అసలు ఏమని వేస్తారు? ఇప్పుడు క్వారంటైన్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి మందు ఏం వేస్తారు అంటే మామూలు ఈ మలేరియావో ఇంకోటో ఏదో వేస్తారు, ఎందుకంటే దీనికి ఇంకా మందు లేదు. మనకి జికా వైరస్ అని, ఎబోలా అని, ఇంకోటని, సార్స్ అని, ఎన్ని అసలు ఒకటి కాదు రెండు కాదు, పైగా అన్ని జలుబుకి సంబంధించినవే. సిమ్టమ్స్ అన్నీ జలుబే ఉంటే సీజన్ మారినప్పుడల్లా జలుబు చేసే వాళ్ళకి అది ఎంత డ్రెడ్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఉత్త మామూలు తుమ్ము వచ్చిన, రన్నింగ్ నోస్ వచ్చిన, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళైతే ఇంకా అసలు దడుచుకుంటూ ఉంటారు. ఏడాదికి ఒక కొత్త వైరస్ వస్తుంది, ఏడాదికి ఒక కొత్త బ్యాక్టీరియా వస్తుంది, దాని మీద ల్యాబ్లో ప్రయోగాలు చేసి మొత్తానికి దానికి ఒక మందు కనిపెట్టడం, ఆరో యాంటీడోట్ కనిపెట్టడం, ఒక వ్యాక్సిన్ కనిపెట్టడం, ఇవన్నీ కూడా అలాగే జరిగినాయి కదా. ఇప్పుడు పోలియో కానీ, లేకపోతే కొలరా కానీ, టీబీ కానీ, ఇవన్నిటికీ కూడాను ఒక వైరస్, ఒక బ్యాక్టీరియానో కారణం కాబట్టి దాన్ని నిలువరించడానికి ఒక యాంటీడోట్ అనేది వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు సైంటిస్టులు. కొత్తగా ఏ వ్యాధి వచ్చినా సరే దానికి మందు కనిపెట్టే ప్రక్రియలో సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, దానికి తగ్గ విరుగుడు ఒకటి కనిపెట్టాలని చాలా రకాల రీసెర్చ్లు అవి చేస్తుంటారు. అయితే అందులో భాగంగా కొంతమంది అది పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవడం కోసమని చెప్పి ఫస్ట్ మన జీన్స్కి దగ్గరగా ఉండేటటువంటి జంతువుల మీద, అంటే ఎలుకలు, కోతులు ఇలాంటి వాటి మీద వాటిని ప్రయోగాలు చేస్తారు. చేసి అది వాటి మీద బాగానే పనిచేస్తుంది, పర్వాలేదు, ఇది సెట్ అవుతుంది అనుకున్నప్పుడు తర్వాత కొంచెం పర్వాలేదు, కాస్త మంచి ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని, లేకపోతే అస్సలు ఇమ్యూనిటీ లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఇద్దరిని ఇలా కొంచెం ఏరుకుంటారు. ఏరుకుని టెస్ట్ చేసి ఫర్దర్గా అది కొంచెం మంచి రిజల్ట్ ఇస్తుంది అనుకున్నాక మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. తప్ప అర్జెంటుగా మందు కనుక్కోగానే ఓకే ఇది మార్కెట్లోకి విడుదల చేసేయడని ఎవరు అనరు. ఇది రెగ్యులర్గా జరిగేది. సో ముందు మనకి ఏదైనా ఒక రోగం వచ్చింది తగ్గాలి అని అంటే ముందు మనం ఎన్ని జంతువుల్ని ఆర్ ఎంతమంది జీవుల్ని మనము బలిగొంటున్నాం అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది మరీ భూతదయ ఎక్కువ ఉన్న శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వారు డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అరే వాటిని వీటిని ఎందుకు చంపడము, ఇది నేను కరెక్టు అని ప్రూవ్ చేయడానికి నా మీద నేనే ప్రయోగించుకుంటాను అని టెస్ట్ చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, ఉన్నారు కొంతమంది. మరీ అసలు ఏంటంటే హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే అరే మన వల్ల ఎందుకు, ఇప్పుడు ఇతను ఒకటి చెప్పాడు, చెప్పినప్పుడు మరి మనము దానికి కౌంటర్గా ఏదో ఒకటి చెప్పాలి అని అనుకోవడం. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళని చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బవేరియాకి చెందినటువంటి ఒక కెమికల్ సైంటిస్ట్, ఆయన పేరు మ్యాక్స్ జోసెఫ్. ఆయన ఈ పర్సనల్ హైజీన్ మీద చాలా కృషి చేశారు. కానీ ఏంటంటే ఆయన మరి చేతులు ఎందుకు కడుక్కుంటారో తెలియదు, ఎంత పర్సనల్ హైజీన్ ఎందుకు మెయింటైన్ చేస్తారో తెలియదు, కానీ ఆయనకి బ్యాక్టీరియా వల్ల వ్యాధులు వస్తాయి అంటే నమ్మేవాడు కాదు ఆయన. మరి ఎందుకు అంతలా చేతులు కడిగిందే కడగడము అని అంటే ఆన్సర్ లేదు, బట్ హీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ బ్యాక్టీరియా వల్ల మాత్రం వ్యాధులు రావు అని. కొలరా వ్యాధి మీద కూడా తను రీసెర్చ్ చేసినప్పుడు విబ్రియో కొలరా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వ్యాధి సోకుతుంది అని రాబర్ట్ కోచ్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ చెప్పినప్పుడు ఈ థియరీ తప్పు అని మ్యాక్స్ జోసెఫ్ అసలు నమ్మల. రాబర్ట్ కోచ్ చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటంటే ఈ రాబర్ట్ ముందరే, ఆయన ముందు ఉండగానే విబ్రియో కొలరా బ్యాక్టీరియాలని ఒక పెద్ద బీకర్ లాంటి దాంట్లో ఒక రసంలో జ్యూస్లో కలుపుకొని మొత్తం తాగేశాడు. ఆయన కడుపులో ఇబ్బంది కలగకూడదు అని రాబర్ట్ సలహా మేరకి కొంచెం సోడా తాగాడు. ఆ తర్వాత ఈ కరోనా కలరా లక్షణాలతోటి, అంటే రోజు కరోనా కరోనా విని 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 కలరా కూడా కరోనా అయిపోయింది చూసారా, కలరా లక్షణాలతో ఆఖరికి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది మ్యాక్స్ జోసెఫ్. వారం పాటు భయంకరంగా అసలు వామిటింగ్స్, మోషన్స్, అసలు అట్లా ఒక దారుణంగా అయిపోయింది పరిస్థితి. ఎట్టకేలకి ప్రాణాలు నిలుపుకొని బయటపడ్డాడు. అయినా సరే ఇంత జరిగిన తర్వాత కూడా మ్యాక్స్ జోసెఫ్ కలరాకి బ్యాక్టీరియా కారణం కాదు అని వాదించడం మటుకు నిజంగా విడ్డూరమే. దానివల్ల అంత ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఏమో మన రాబర్ట్ చెప్పింది తప్పు అన్నారు, స్టిల్ బయటకు వచ్చిన అంత ఇబ్బంది పడి మొత్తం అసలు రికామి లేకుండా వారం రోజులు హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా స్టిల్ హీ బిలీవ్ దట్ కొలరా దీనివల్ల రాదు, బ్యాక్టీరియా వల్ల రాదు అని. అఫ్కోర్స్ ఆ తర్వాత అది ప్రూవ్ అయింది, బట్ ఆయన మటుకు అసలు నో వే, ఇది ఖచ్చితంగా ఇంకా ఏదో వేరే నీళ్ళల్లో ఏదన్నా కొంచెం పొల్యూషన్ ఉంటే వచ్చిందేమో కానీ ఖచ్చితంగా బ్యాక్టీరియా అయితే కాదు అని ఆయన పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టు అలాగే ఉన్నాడు ఈయన ఒకరు. ఇలా ఇంకా బోర్డు ఎంతమంది ఉన్నారు చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
సాగే పదే పలాడే ఎంబనమే మన్నది పదే పదే సంబడి చేయుతున్నది తింపున సాగి
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల. చిత్రం భడారవి చిత్రం కార్యక్రమానికి. సో ఏదైనా ఒక కొత్త రోగం వచ్చినప్పుడు దానికి ఒక యాంటీడోట్ కనుక్కోవడానికి సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ సాధారణంగా జంతువుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ప్రయోగం చేసి అది సక్సెస్ అయితే అప్పుడు జనాల్లోకి వదులుతారు అని చెప్పాను. బట్ కొంతమంది సైంటిస్టులు ఆర్ డాక్టర్స్ మటుకు అరే వీళ్ళకి ఎందుకు రిస్క్ అని చెప్పి, నా వల్ల ఇంక వేరే జంతువులు ఎందుకు చచ్చిపోవడం అని చెప్పి వాళ్ళ మీద కొన్ని ప్రయోగాలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటి గురించి నేను మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది, అందులో భాగంగా మనం కలరా గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇప్పుడు నేను చెప్పబోయేది ఎల్లో ఫీవర్ గురించి. యూనో ఎల్లో ఫీవర్కి మాస్కిటోస్ కారణమని మనకు తెలుసు. అసలు నిజంగా నాకు మాస్కిటోస్ విషయంలో మటుకు చాలా ఒక వియర్డ్ ఒపీనియన్ ఉంది. అంటే మనము ఎన్ని రకాల మందులు కనుక్కుంటున్నాము, ఎన్ని రకాల పరికరాలు కనుక్కుంటున్నాము. స్టిల్ అంటే ఫస్ట్ ఈ లెమన్ గ్రాస్ అని అవని ఇవని అట్లాంటివి, లెమన్ గ్రాస్తో తీసిన నూనెతోటి దీపాలు వెలిగిస్తే దోమలు రావని ఇలా ఎన్నో రకాలు విని ఉన్నాం కదా. ఇది కాకుండా ఆల్అవుట్లు, గుడ్ నైట్లు, టార్టాయిస్లు ఒకటేంటి అసలు? ఎన్ని చేసినా మళ్ళీ ఓడోమాస్ క్రీమ్ అని ఇవన్నీ ఎన్ని అసలు ఒక రకంగా, ఇప్పుడు మళ్ళీ కొత్తగానేమో రోలాన్ అని చెప్పి ఫ్యాబ్రిక్ ఏంటి మాస్కిటో కంట్రోలర్ ఒకటి, ఇలా ఎన్ని మనం ఎన్నన్నా కనిపెట్టి వాడుతున్నా కూడా ఇంకా ఒక్క స్టెప్ అహెడ్ ఉండి హార్డ్లీ ఒక 2 రోజులు 3 రోజులు పనిచేస్తాయేమో దాని మీద, ఆ తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తాయి. ఏదో దేశాన్ని జయించిన వాడు నల్లి కుట్టి చచ్చినట్టు, ఇంత టెక్నాలజీని ఇంత ఖండాంతరాలు దాటి వేరే చోటుకి వెళ్ళడం, ఖండాంతరాలు ఏంటి చెప్పాలంటే వేరే యూనివర్స్కి వెళ్తున్నాము, అసలు మార్స్కి వెళ్తున్నాం, ప్లానెట్స్కి వెళ్తున్నాం, ఇన్ని చేస్తూ కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దోమని మనము అసలు చంపలేకపోతున్నాం. ఇప్పుడు దోమ ఏంటిలే, దానికన్నా చిన్నది అసలు కంటికి కనిపించని కరోనానే మనం ఏమో ఏం చేయలేకపోతున్నాం, అది వేరే విషయం. బట్ దోమల పరంగా చూసుకుంటే నిజంగా మనము చాలా చాలా అసలు బ్యాక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది నాకు, ఏంట్రా అసలు మనం దీన్ని కూడా జయించలేకపోతున్నాము అని చెప్పి. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మాస్కిటోస్లో కూడా ఆడ మాస్కిటోస్ మాత్రమే మలేరియా కావచ్చు, ఫైలేరియా కావచ్చు, ఎల్లో ఫీవర్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇంకా ఏవైనా సరే ఇవన్నిటికీ కారణం మటుకు ఆడదోమలే. అలా అని చెప్పి ఇక్కడ జెండర్ డిఫరెన్సియేషన్ నేనేం చేయట్లేదు, బట్ దెన్ ఏంటంటే ఇది సైన్స్లో చిన్నప్పుడు చదువుకున్నదే. అయితే 1881లో డాక్టర్ కార్లోస్ దోమల కారణంగా ఎల్లో ఫీవర్ వస్తుంది అని రీసెర్చ్ చేసి చాలా కష్టపడి ఒక థీసిస్ తయారు చేసి ఒక థియరీని ప్రతిపాదించి మొత్తానికి ఆ విషయాన్ని తేల్చారు. కానీ దాన్ని ఇంకొకసారి ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి అమెరికన్ ఆర్మీకి చెందినటువంటి 3 డాక్టర్స్ చాలా పెద్ద సాహసమే చేశారు. ఏంటది అంటే 1900స్లో ఎల్లో ఫీవర్ మీద వాల్టర్ రీడ్ అనే ఒక డాక్టర్ కమ్ సైంటిస్ట్ దగ్గర జేమ్స్ కరోల్, అరిస్టైట్స్ అగ్రమంటే, జెస్సీ లేజర్ పరిశోధనలు చేసేవాళ్ళు. ఈ క్రమంలో ఈ దోమల ద్వారానే ఈ జ్వరం వస్తుంది, ఎల్లో ఫీవర్ అనే జ్వరం వస్తుంది అని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి కరోల్, లేజర్ దోమలతో కాటేయించుకున్నారట, అండ్ మేము కరిపించుకున్నారు, కుట్టించుకున్నారు రాదర్. ఇక ఎవరైనా అసలు మామూలుగా మనకి దోమలు కరెక్ట్గా చెవు దగ్గర ఒక నిమిషం తిరుగుతుంటేనే గుయ్ అని సౌండ్ వస్తేనే చిరాకేస్తుంది, ఏంట్రా ఈ సంగీతం అని చెప్పి. అలాంటిది కూర్చుని మరిద్దా అని చెప్పి దోమల్ని కుట్టించుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదు. దాంతో ఆ ఇద్దరికీ ఎల్లో ఫీవర్ వచ్చింది. కొన్ని రోజులకే లేజర్ చనిపోయాడు, కరోల్ వ్యాధి నుంచి కోలుకున్నాడు, కానీ 7 ఏళ్ల తర్వాత అదే వ్యాధితో కన్నుమూశాడు. నిజంగా ఇది ఎంత అసలు హార్ట్ రెంచింగ్ చెప్పాలంటే, ఎందుకంటే అదే బలవంతాన అక్కడ కూర్చుని మరీ కుట్టించుకుని 7 ఏళ్ళ తర్వాత కూడా అది ఇంకా సబ్సైడ్. సాధారణంగా మీరు చూడండి మలేరియా కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కుట్టిన తర్వాత కొన్నాళ్ళ అంటే మేబీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ట్రై చేస్తే బ్లడ్ టెస్ట్ చేయించేవన్నీ మీకు స్టిల్ ఆ ట్రేసెస్ కొంచెం అయినా కనపడతాయి. అది పెద్ద ప్రాబ్లం, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇలాంటి జ్వరాలన్నీ కూడాను. సో 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే వ్యాధితో చనిపోయాడు కరోల్. వాళ్ళ త్యాగం వల్లే ఎల్లో ఫీవర్ దోమల వల్ల వస్తుంది అన్న విషయం ప్రూవ్ అయింది, ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఒక ఆధారం దొరికింది. ఆ తర్వాత ఆ దోమల్ని ఏదైతే ఎల్లో ఫీవర్ ఉందో దాని నుంచి కాపాడుకోవడం ఎలాగనే విషయం మీద మందులు అవి తయారు చేశారు. యా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రెస్ట్ ఈజ్ హిస్టరీ. అలాగే ఆపరేషన్ ఏదైనా చెయ్యాలి అని అంటే సాధారణంగా మనకేంటి 2 రకాల ఎనస్థీషియా ఇస్తారు, ఒకటి లోకల్ ఎనస్థీషియా, ఇంకోటి జనరల్ ఎనస్థీషియా. సాధారణంగా నడుముకి పై భాగంలో అయితే జనరల్ ఎనస్థీషియా ఇస్తారు, కింది భాగంలో అయితే లోకల్ ఎనస్థీషియా ఇస్తారు. ఇది ఇప్పుడు మామూలుగా మనకు తెలిసింది. ఇంకా అసలు ఈ మధ్య అయితే అన్నీ కూడాను చిన్న చిన్న ఈ స్కోప్ సర్జరీసే వస్తున్నాయి, చిన్న ఇన్సిషన్ పెట్టేసి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఆర్ నాన్ ఇన్వేసివ్ సర్జరీ టైప్లో చేసేస్తూ ఉన్నారు. అది నిజంగా సైన్స్ అడ్వాన్స్మెంటే. అయితే అప్పట్లో ఆపరేషన్ చేయాలి అంటే శరీరం మొత్తానికి మత్తు ఇచ్చేవాళ్ళు, అంటే జనరల్ అనస్థీషియా ఇచ్చేవాళ్ళు. కానీ శరీరం అంతా అనస్థీషియా ఎక్కించాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ చేశాడు ఒక ఏజ్ ఓల్డ్ డాక్టర్, యుఎస్లో ఉన్న పెన్సిల్వేనియాకు చెందినటువంటి డాక్టర్ ఒనీల్ కేన్. ఆపరేషన్ విధానంలో కొన్ని సంస్కరణలు ఆర్ కొంచెం పెద్ద మార్పులు తీసుకురావాలనుకున్నారు. ఆపరేషన్ టైంలో బాడీ అంతా కూడాను అనస్థీషియా ఇవ్వక్కర్లేదు అని ప్రూవ్ చేయడం కోసం ఇన్ఫెక్షన్ వచ్చిన వేలుకి దగ్గరలో మాత్రమే అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్నారు. తనకి ఒక వేలుకి ఇన్ఫెక్షన్ వస్తే ఆ తర్వాత 1921 ఫిబ్రవరి 15th పొట్ట దగ్గర అనస్థీషియా ఇచ్చుకొని అపెండిక్స్ ఆపరేషన్ని విజయవంతంగా చేసుకున్నారు. అప్పుడు ఆయన వయసు 60 ఏళ్ళు. 10 ఏళ్ల తర్వాత అంటే 70 ఏళ్ల వయసులో కూడా థర్డ్ టైం ఆపరేషన్ చేసుకుని 36 అవర్స్లో మళ్ళీ ఆయన డ్యూటీస్కిలోకి జాయిన్ అయిపోయారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే థ్యాంక్ గాడ్ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోయేవి. ఎందుకంటే 60-70 ఏళ్ల వయసులో అంత అసలు ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి అంత ఇదిగా ఒక కమిట్మెంట్ తోటి లేదు నేను జనరల్ అనస్థీషియా తీసుకోకుండా నేను లోకల్లో ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఆపరేషన్ చేయించుకుని 36 అవర్స్లోనే మళ్ళీ నేను విధుల్లో చేరగలను, నేను డ్యూటీ చేయగలను అని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి ఆయన నొప్పిని భరించారో మరి నిజంగా. ఎందుకంటే అప్పట్లో జనరల్ తప్ప అసలు లోకల్ లేదు, అసలు మరి అప్పుడు అది ఎట్లా పనిచేసిందో ఆ పెయిన్ భరించి అలాగే చేయించుకున్నారో ఏమో అదంతా తెలియదు. కానీ బట్ యా నిజంగా చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి అది. అలాగే ఇంకొక రష్యన్ సైంటిస్ట్ అండ్ డాక్టర్ అండ్ చాలా మంచి టాలెంటెడ్ పర్సన్, ఆయన గురించి కూడా చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అబ్బా ఎంత భయంకరంగా విడిపోయాం,
ఎంత ఆనందంగా కలుసుకున్నాం.
చెలికాడు నిన్నే రమ్మని పిలువా తీరరావేలా ఇంకా సిగ్గునే కేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా.
చెలికాడు నిన్నే రమ్మని పిలువా తీరరావేలా ఇంకా సిగ్గునే కేలా. చెలికాడు నిన్నే రమ్మని పిలువా తీరరావేలా ఇంకా సిగ్గునే కేలా. చెలికాడు నిన్నే రమ్మని పిలువా తీరరావేలా ఇంకా సిగ్గునీకేలా. నడయాడగా ఇంకేమి కావాలి,
ఫలించే తరుణం రావాలి.
Now you are listening to Mayan Media, the voice of India.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చ్ బెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము సైంటిస్టులు ఆర్ డాక్టర్లు సాధారణంగా ఏదైనా కొత్త వ్యాధికి ఏదైనా మందు కనిపెట్టినప్పుడు కోతుల మీదో ఎలుకల మీదో ముందాన్ని ప్రయోగించి ఆ తర్వాత కొంతమంది ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నవాళ్ళు ఒక సెట్ ఆఫ్ 5 పీపుల్కి దాన్ని ప్రయోగించి ఆ తర్వాత కానీ మార్కెట్లోకి తీసుకురారు. బట్ కొంతమంది సైంటిస్టులు అండ్ డాక్టర్లు ఏంటంటే వేరే వాళ్ళని ఎందుకు రిస్క్లో పెట్టడము అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళని వాళ్ళే రిస్క్లో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి నేను చెప్తున్నానని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది రష్యన్ సైంటిస్ట్ అండ్ డాక్టర్ అలెగ్జాండర్. ఆయన ఫినాన్స్ బాగా తెలుసు, పాలిటిక్స్ బాగా తెలుసు, రైటరు, ఇలా అంటే ఆల్ ఇన్ వన్ లోకల్ టాలెంట్ టైప్ అనమాట. అన్నిట్లోనూ ప్రవేశం ఉంది, అన్నిట్లోనూ మంచి ప్రవేశం ఉంది, పైగా ఏదో జాక్ ఆఫ్ ఆల్ టైప్ కూడా కాదు. అయితే ఆయనకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏంటంటే ఏజ్ ఓల్డ్ వాళ్ళకి బ్లడ్ ఎక్కించి మళ్ళీ వాళ్ళకి పునరుజ్జీవనం కల్పించాలనుకున్నారు. దానికోసం హెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు. యంగ్స్టర్స్ నుంచి స్వచ్ఛందంగా రక్తం సేకరించడం స్టార్ట్ చేశారు. అయితే 1924లో ఒక యంగ్స్టర్ నుంచి సేకరించిన బ్లడ్ని అలెగ్జాండర్ తన శరీరంలోకి ఎక్కించుకొని ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు అంటే ఆయన మృతికి కారణం ఏంటంటే ఆ బ్లడ్ ఇచ్చిన యంగ్స్టర్కి మలేరియా, టీబీ వ్యాధులు ఉండడం. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి అలా చేశారు అని కొంతమంది అంటారు. బట్ కాదు, ఆ రక్తంలో ఈ రెండు రకాల పాజిటివ్ ఇవి ఉన్నాయి, మలేరియా అండ్ టీబీ పాజిటివ్ అని తెలియక అలా జరిగిందని ఇంకొందరు వాదిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ అంత మల్టీ టాలెంటెడ్ అండ్ మంచి ఒక తెలివైన సైంటిస్టు అలా అర్ధాంతరంగానే చనిపోవాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి, ప్రపంచంలో చీమల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అలాగే స్పైడర్స్లో కూడా నిజంగా అన్ని రకాలు ఉన్నాయి. కొన్ని రకాల స్పైడర్స్ అయితే కుడితే విపరీతమైన నొప్పి వస్తుంది, అండ్ కొన్నిట్లో ఉండే విషం మనిషి ప్రాణాలు కూడా తీయగల అంత డేంజరస్గా ఉంటుంది. ఏం కాదు, అంత ప్రమాదకరం ఏం కాదని ఇంకొంతమంది వాదన. అయితే ఇదే అంశం మీద కొన్ని ప్రయోగాలు జరిపినా కూడా ఫలితం అయితే రాలేదు. అయితే 1933లో అలెన్ వాకర్ బ్లెయిర్ అనే ఒక సైంటిస్ట్, మెడిసిన్ చదివిన సైంటిస్ట్, ఆయన తర్వాత ఏంటంటే ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి మెడిసిన్ వాళ్ళకి టీచింగ్ చేస్తూ ఉండేవారు. ఒక సాలెపురుగు అంటే ఒక స్పైడర్ సంగతి ఏంటో తేలుద్దామని డిసైడ్ అయ్యారు. స్పైడర్ విషయం మనిషి ప్రాణాలు తీస్తుందా లేదా అని తెలుసుకోవడానికి స్వయంగా తనే ఒక బ్లాక్ విడో స్పైడర్ రకానికి చెందిన ఒక స్పైడర్ తోటి కుట్టించుకున్నారు. ఒక్కసారి కుట్టంగానే బ్లెయిర్కి తీవ్రమైన నొప్పి వచ్చింది. సెకండ్ టైం కుట్టించుకునే సాహసం చేయలేక ఎక్స్పెరిమెంట్ని మధ్యలోనే వదిలేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 2 రోజుల పాటు నొప్పితో బాధపడ్డ బ్లెయిర్ క్షేమంగానే బయటపడ్డాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడు నాకు తెలిసి స్పైడర్తో కుట్టించుకుందామన్న ఆలోచన వచ్చి ఉండదు. ఇంకా అప్పుడు కూడా వస్తే ఇంకేమీ చేయలేరు కూడా, రైట్? అలాగే ఇంకొక అతను బెర్లీ మార్షల్, ఈయన ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒక డాక్టర్, మైక్రోబయాలజీ ప్రొఫెసర్. రాయల్ పర్త్ హాస్పిటల్లో పనిచేస్తున్న టైంలో బెర్లీ మార్షల్ తన కొలీగ్ అయినటువంటి రాబిన్ వారన్తో కలిసి హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా మీద పరిశోధనలు చేశారు. కడుపులో అల్సర్, క్యాన్సర్ రావడానికి హే పైలోరీ బ్యాక్టీరియానే కారణం అని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి ఏం చేశారనుకుంటున్నారు? పొట్టలో విడుదలయ్యేటటువంటి రసాయనాలకి బ్యాక్టీరియా బతికే అవకాశం లేదు అని మిగతా సైంటిస్టులు, డాక్టర్స్ వీళ్ళ వాదనను కొట్టిపారేశారు. దాంతో వీళ్ళ వాదన కరెక్టే అని ప్రూవ్ చేయడం కోసం బెర్రీ మార్షల్ హే పైలోరీ బ్యాక్టీరియాని ఒక జ్యూస్లో కలిపి తాగేశాడు. కొద్ది రోజులకే విపరీతమైన అస్వస్థతకు గురయ్యారు. ఎన్నో డయాగ్నోసిస్ టెస్టులు అవి చేసినప్పుడు బ్యాక్టీరియా కడుపులో స్థిరపడిందని, దానివల్లే అల్సర్ వచ్చిందని గుర్తించారు. ఆ తర్వాత యాంటీబ్యాక్టీరియా మందులు వేసుకొని బెర్రీ సమస్య నుంచి కోలుకున్నారు. 1984లో బెర్రీ మార్షల్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల కడుపులో అల్సరు, క్యాన్సర్కి హే పైలోరీ బ్యాక్టీరియా కారణం అని తేలింది. బెర్లీ మార్షల్తో పాటు అతని కొలీగ్ వారన్కి కూడా 2005లో ఇదే విషయం మీద నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఇది ఇలా ప్రాణాలను రిస్క్లో పెట్టుకునే వాళ్ళు బోలెడంతమంది ఉంటారు. అఫ్కోర్స్ ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, విచ్ పెయిన్ ఈజ్ వర్త్ టేకింగ్ అండ్ విచ్ ఈజ్ నాట్. సాధారణంగా డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ వాళ్ళకున్న తెలివితేటలతో వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా మనం అధిగమించాలి అనే విషయం మీద బుర్రలు బద్దలు కొట్టుకుని మరీ మనకి ఒక యాంటీడోటో, ఒక వ్యాక్సిన్, ఒక ఏదో విరుగుడు ఒకటి వాళ్ళు తయారు చేస్తారు. అది ఒకసారి బయటకు వచ్చిన, ఇప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉంది, ఆర్ పెన్సిలిన్ డ్రగ్ ఉంది, అది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టాడు అనేది మనం చదువుకుంటాం. కానీ దాని వెనక అతను ఎన్ని ఏళ్ల కృషి చేసి ఉంటాడు ఇట్లా ఒక యాంటీడోట్ కనుక్కోవడానికి అనేది మనకు అక్కర్లా. ఇప్పుడు మనం ఏదైనా సరే అర్జెంటుగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పెంటిడ్స్ వేసుకోండి లేదా పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసుకోండి అని చెప్పేస్తారు. బట్ దాని వెనక అసలు ఏంటి, ఆ బ్యాక్టీరియా ఏంటి, దాన్ని నిర్మూలించాలంటే ఏ డ్రగ్ వాడాలి, దాని కాంబినేషన్స్, దాని మీద చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్, అది ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడాను చూసుకుని దాన్ని బట్టి కదా చేయాల్సింది. సో ఇట్ ఆల్ టేక్స్ అ లాట్ ఆఫ్ పెయిన్. అందుకనే ఏదైనా ఒక డ్రగ్ కనిపెట్టినప్పుడు వెంటనే బయటికి తీసుకురారు దాన్ని. ఇప్పుడు మనకి కరోనా కూడాను వ్యాక్సిన్ కానీ యాంటీడోట్ కానీ లేకపోతే ఒక మందు ఏదైనా కనుక్కున్నారంటే వెంటనే మార్కెట్లోకి వచ్చేది దాని, అది ఎన్నో స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్స్ని పాస్ అయ్యి ఆ తర్వాత మన దగ్గరకు వస్తుంది. అలాంటి తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం.
నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్చ వెన్నెల, చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సో మరి మనము ఇవాళ ఈ సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ వాళ్ళ ప్రణాళిక తెగించి మరి కొన్ని విషయాలను కనుక్కున్నారనే విషయం గురించి మాట్లాడుతున్నాను కదా. మరి మీరు అలాగా ఆర్ మనము అలాగేదైనా ప్రణాళిక తెగించి అన్నట్టు కాకపోయినా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే గిన్నీస్ బుక్ ఎక్కగలం, తెలుసా? ఎస్, కరోనా వల్ల మొత్తం వరల్డ్ అంతా కూడా లాక్డౌన్లో మునిగింది కదా. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు, కనీసం బయటికి కూడా వెళ్ళడానికి వీల్లేని ఈ టైంలో గిన్నీస్ రికార్డ్ కొట్టే అవకాశం వచ్చింది. ఏ విషయంలో ట్రై చేయాలి, ఎంత ట్రై చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి మీమాంసలు ఏమి వద్దు. ఎందుకంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంస్థే ప్రజలకు ఒక ఛాలెంజ్ని విసిరింది. ఇంట్లోనే ఉండి ఆ ఛాలెంజ్లో పాల్గొంటే చాలు. ఎలా అంటే, లాక్డౌన్ హోమ్ క్వారంటైన్తో ప్రజలు కొంచెం విసిగిపోయి ఉన్నారు కదా. ఇది గమనించిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఒక యునీక్ ఛాలెంజ్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే టాయిలెట్ పేపర్ రోల్ని కాలితో ఫుట్బాల్లా ఎగరేస్తూ ఉండాలి. చేతులు మోచేతులు మినహా శరీరంలో ఏ భాగంతో అయినా సరే రోల్ని ఎగరేయచ్చు. 30 సెకండ్స్ పాటు టాయిలెట్ పేపర్ రోలు కింద పడకుండా ఎగరేస్తూ తీసిన వీడియోని GWR ఛాలెంజ్ హ్యాష్ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువసార్లు టాయిలెట్ పేపర్ రోల్ని కింద పడకుండా ఎగరేస్తారో వాళ్ళు గిన్నెస్ రికార్డ్ సాధించినట్టు. ఇది మీరేమైనా ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేయండి. ప్రతి సోమవారము ఆ వారం రోజుల్లో వచ్చిన వీడియోస్ని గమనించి విజేతలను ప్రకటిస్తుంది ఆ సంస్థ. ప్రతి వారం ఈ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పేపర్ రోల్ని ఎగరేసే క్రమంలో చేతులు మోచేతులు అస్సలు ఉపయోగించకూడదు. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత 3, 2, 1 రెడీ అనుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి. అండ్ అలా పేపర్ రోల్ని ఎగరేస్తున్న క్రమంలో 30 సెకండ్స్ లోపు పేపర్ రోల్ కింద పడినా గోడకి కుర్చీలకి తగిలిన ప్రయత్నం విఫలమైనట్టే. ఎస్పెషల్లీ వీడియో ఒకే టేక్లో ఉండాలి. ఎడిట్ చేసిన వీడియోలో కట్స్ కనిపించిన ఆ వీడియో ఎలిజిబిలిటీకి అనర్హత, ఇట్స్ నాట్ క్వాలిఫైడ్ అని అంటారు. సో మీరు కూడా ఒక వీడియో తీసి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సాధించండి. టాయిలెట్ పేపర్ రోల్ని ఎగరేయడం గిన్నెస్ బుక్ అంటే గుర్తొచ్చింది మనకి. సాధారణంగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనగానే ఏదో తిండి తినేవాళ్ళు, లేకపోతే ఒక కొంచెం ఎట్లా అంటే చాలా కష్టమైనవి, కొంతమంది అటు నిజంగా చాలా కష్టమైనవి చేస్తారు, అసలు తలకిందులుగా అక్కడి నుంచి ఇక్కడికి నడవడము, లేకపోతే బిల్డింగ్స్ ఎక్కడము, లేకపోతే ఇలాంటివేవో కొంచెం మరీ వినూత్నమైనవి ట్రై చేస్తారు. వేరే కొంతమంది మటుకు మరీ సిల్లి సిల్లి వాటికే గిన్నెస్ రికార్డ్ కొట్టేస్తారు. అంటే మిరపకాయలు ఎక్కువ తినడం కావచ్చు, లేకపోతే రసగుల్లాలు ఎక్కువ తినడం. అంటే అఫ్కోర్స్ అదేం సిల్లీది కాదు, అన్ని రసగుల్లాలు తినాలన్నా కూడా చాలా కష్టం. బేసిక్గానే తీపి, అందులోనూ తీపి అన్ని తింటే కష్టం. అండ్ ఒకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఫుడ్కి సంబంధించినటువంటి గిన్నెస్ రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేశారంటే వాళ్ళకి తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయేమో అని ఒక ప్రాబ్లం అయితే, సెకండ్ ఆ తినే క్రమంలో అప్పుడు బాగానే ఉంటుంది, ఫుడ్లో కొంచెం తేడా చేసినా ఏమైనా కూడాను స్టమక్ అప్సెట్ అయిందంటే మామూలుగా ఉండదు. పైగా అంత ఏదైనా సరే లిమిట్లో తింటే బాగానే ఉంటుంది, బట్ లిమిటేషన్లో తినకుండా కొంచెం అటు ఇటుగా తింటే మటుకు ఇంకా అసలు మామూలుగా ఉండదు. కాబట్టి సాధారణంగా ఫుడ్కి సంబంధించిన వీడియోస్ తీసేప్పుడు వాళ్ళు అక్కడ దగ్గరుండి ముందు అది బాగానే ఉంది అని టెస్ట్ చేసిన తర్వాత తినమంటారు. ఎందుకంటే రేపు పొద్దున చూసావా నేను నీ రికార్డ్ కోసమే ట్రై చేశాను కానీ నాకు ఇలా అయిపోయింది, నువ్వు ఇప్పుడు నష్టపరిహారం కట్టంటే వాళ్ళు ఇంకా అయిపోతారు అందుకని. ఇలా కాకుండా వెయిట్ లిఫ్టింగో, లేకపోతే డ్రైవింగో, లేకపోతే హ్యాండ్ రైటింగ్, ఎడం చేత్తో కుడి చేత్తో రెండింటితో రాయడం, ఇలాంటివి ఏవో రకరకాలు ఉంటాయి. ఎనీథింగ్ అండర్ ది స్కై. ఈ దీంట్లో రికార్డ్ సాధించాలి, దీంట్లో సాధించడానికి రాదు అనడానికి ఉండదు, ఎందులో అయినా సాధించవచ్చు. సో క్రియేటివిటీ ఉంటే ఎందులో అయినా సరే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించవచ్చు. మరి ఆ ప్రయత్నంలో ఎంతమంది ఉంటారో ఈ లాక్డౌన్ టైంలో, ఎంతలా వాళ్ళ క్రియేటివిటీని బయటపెట్టి చక్కగా ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ దాంట్లో, ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఓన్లీ టాయిలెట్ పేపర్ ఎగరేయడమే. అసలు బేసిక్గా చేతులు మోచేతులు వాడకుండా టాయిలెట్ పేపర్ని ఎలా ఎగరేస్తారు? ఒకటి నోటితో ఎగరేయచ్చు, లేదు అంటే కాళ్ళతో ఎగరేయచ్చు, కాకపోతే కాళ్ళతో కొంచెం కష్టమే చెప్పాలంటే. ఏమోలే ఏం చేస్తారో, కానీ మొత్తానికైతే అది వాళ్ళు చాలా పకడ్బందీగా, ఎందుకంటే 30 సెకండ్స్ మీరు ఎడిట్ చేయకుండా ఎడిట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది, అదైతే ఫర్ షూర్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంత టెక్నాలజీ వాడినా వాళ్ళకి తెలుస్తుంది. అండ్ సెకండ్ పాయింట్, 30 సెకండ్స్ కన్నా ఎక్కువ సార్లు ఎవరెగరేస్తే అన్నారు. వీక్లీ వన్స్ ఎటు కొన్ని పెడతారు కదా, దాంట్లో నుంచి ది బెస్ట్ తీసి అప్పుడు వాళ్ళు ఇదిగో ఇతను విన్నారంటారు. అది చూసిన వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకొక కనీసం ఒక్కసారైనా ట్రై చేద్దాము అని చెప్పి దానికన్నా ఇంకొక రౌండ్ ఎక్కువ ఎగరేసినా సరే నెక్స్ట్కి మీరు విన్నర్గా పక్కకు తప్పుకుంటారు, ఆ నెక్స్ట్ అతనే విన్నర్ అవుతాడు. ఇలా ఇంకా వాళ్ళకి ఏ వీడియోస్ రాకుండా ఉంటే దెన్ దే విల్ డిసైడ్ ద విన్నర్ హూ ఎవర్ హ్యావ్ ది హైయెస్ట్ రొటేషన్స్ అంతే. అదండి మరి ట్రై చేయండి, చూడండి ఏమవుతుందో, ఏదో ఒకటి పేరైతే ఎక్కుతారు కదా. అది ఇదండి వాళ్ళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మేము ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Ah, nah.
శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి
ni ga 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 పని పమ మరిగా సరిదద మమ మమ హరిదద సరిదద పని పప హరిదద మమ మమ పరిదద మమ మమ పరిదద మమ మమ పరిదద పద పప సరిదద పద పప సరిదద పద పప సరిదద మమ మమ పర పద దగిని నిదన దగిని గరి సరి సరి
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా మనసు మీద హాయిగా మాయగా మత్తు మందు జల్లుతూ
ఎత్తటి నుండి వీచెను ఈ చల్లని గాలి హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ
హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ
ప్రకృతి నెల్లగాయిగా
ప్రకృతి నెల్లగాయిగా
తీయగా
మాయగా
పరవశింపజేయుతూ ఎప్పటి నుండి వీచెనో
ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండి ఇటు చూడండి ఏమండో సిగలోన దాగిన మల్లె మొక్కకు బిగువెందుకు చెప్పాలండి వరసైన వన్నెల రామ చిల్కకు పొగరు కాస్త తగ్గాలండి మన స్నేహము మోమాటము పొడి మాటలతోనే పోదండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండో
ఏమండి
మగమాపై ఉందిలెండి తెలుసులెండి మీ తాపం మగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం మనసంత మాపై ఉందిలెండి తెలుసులెండి మీ తాపం మగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం వగలెందుకు చెగలెందుకు ఈసారికి ఏదో పోనిండి ఏమండి ఇది చూడండి ఏమండో నేస్తగాడు మీ వెంటనే ఉన్నాడండి ఏ నాటికి ముమ్మాటికి తన మనసే మీరన్నాడండి కవ్విల్తక కథ పెల్తక అవునంటే అంతే తాళండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండో